गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं श्रीगुरुभ्यो नमः। స్వయాన స్వర్గం నుంచి భగవంతుడు దిగొచ్చి కూర్చునే సభలో మాట్లాడడానికి నాకు ఏ అధికారం అర్హత జ్ఞానం అవేం లేకపోయినా అమ్మ ఆదేశంతో గురుదేవుల కోరికతో ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ లోకంలో ఉన్న ఈ జ్ఞానంలో నాకు ఇంత కణం కూడా తెలియదు, కానీ తెలిసిన ఇంతైనా చెప్దామని అనుకుంటున్నాను. మరి ఇంకా ఈ ఏడాది శ్రీదేవి శరణనవరాత్రులకి మనం ఇచ్చేసాము. గురుదేవుల కారణంగానే అసలు మనం ఈ రోజును మనం చూడగలుగుతున్నాము. ఈరోజు మనం వచ్చి భగవంతుడు కూర్చుని ఈ సభలో మనం కూర్చోగలుగుతున్నాము. ఆ గురుదేవుడు మనకి మన జీవితంలో ప్రతి అణువణువు మనకి సహాయం చేస్తూ ఉంటారు, చేస్తూనే ఉంటారు ఇంకా సర్వకాలం. గురుదేవులు మనకి జీవితంలో ఎన్నో రకాలుగా సహాయం చేస్తారు. అది పురాణాల్లోనూ భగవద్గీతలోనూ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. బహుశా అది కొన్ని కథలు చెప్తాం అనుకుంటున్నాను. గరుడ పురాణం నుంచి ఒక కథ ఉందండి. అప్పట్లో రాజుల కాలంలో బ్రాహ్మణులు వానప్రస్థం, అంటే సనాతన ధర్మం ప్రకారం వానప్రస్థం అంటూ ఉంటుంది జీవితంలో. అది ఎలాగంటే అప్పట్లో ఎలాగంటే బ్రాహ్మణులు ఒక వానప్రస్థం ఎలా ఉండేదంటే వాళ్ళు వాళ్ళ సెన్సెస్ ఆలోచనని కాదు, అంటే వాసన టచ్ అవని వాటిని టెస్ట్ చేసుకోవడానికి అవి వాళ్ళు కళ్ళు మూసుకుని ఒక పక్షం, అంటే కృష్ణపక్షం శుక్లపక్షం అని ఉంటాయి కానీ అలా 14 రోజులు వాళ్ళు కళ్ళు మూసుకుని నడుస్తూ వెళ్ళిపోతారు, కళ్ళు తెరవరు. ఇంకా 15 రోజులు రాత్రి వాళ్ళు ఎక్కడ కళ్ళు తెరుస్తారో అక్కడ వాళ్ళని ఇంకా వాళ్ళ సన్యాసం వరకు వాళ్ళు అక్కడే బతకాలి. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు గరుడ పురాణంలో కాదు ఇది, తన పేరు సంతప్తకుడు. ఈ సంతప్తకుడు వానప్రస్థం, అంటే తన గృహస్థుడు కాడు, వానప్రస్థం ఏజ్లోకి వచ్చేసరికి ఇంకా కళ్ళు మూసుకుని వెళ్ళాడు. అమావాస్య అర్ధరాత్రి కళ్ళు తెరిచాడు. ఒక వనంలో అర్ధరాత్రి అమావాస్య చీకటిగా ఉంది, చిన్న చీకటిగా ఉంది, ఎదురుకుండా ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద 5 ప్రేతాలు ఒక శవాన్ని తింటున్నాయి. ఇక్కడ ప్రేతాత్మ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆత్మ అంటే శరీరాన్ని విడిచేసిన మానవుడే జీవి, కానీ శరీరం లేదు. అంటే ప్రేతం అంటే ఏంటంటే, కొంతమంది మనుషులు ఉంటారు వాళ్ళు జీవితంలో ఎంత పెద్ద తప్పు చేస్తారంటే వాళ్ళకి ఆ స్వర్గంలోనూ ఆ నరకంలోనూ చోటు ఉండక వాళ్ళ ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుంది భూలోకంలో. అలాగే కానీ ఎలా ఉంటుందంటే వాళ్ళు జీవితంలో చేసిన తప్పుకి అన్ని అనుసరిస్తూ వాళ్ళ ప్రేతాత్మ శరీరానికి ఫలానా అది శిక్ష అంటూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన మీకు అర్థం కావు, తర్వాత అర్థమవుతుంది. 5 ప్రేతాలు ఒక శవాన్ని పీక్కు తింటున్నాయి. ఈ సంతప్తకుడిని చూసి ఇంకా భలే మంచి చోక వేరం అన్నట్టుగా వాడిని పట్టుకుని 4 ప్రేతాలేమో వాడి కాళ్ళు చేతులు పట్టుకుని ఎత్తేసాయి పలకిని మూసినట్టు. 5వ ప్రేతం ఏమో ఆ శవాన్ని పుచ్చుకుని ఆ ప్రేతాలు ఈ సంతప్తకుడిని శవాన్ని మేరు పర్వతం మీదకి ఎక్కిస్తుంటే విష్ణుమూర్తి జాలేసింది అయ్యో అని. అప్పుడు ఒక యక్షుడికి చెప్పాడు, కింద నా భక్తులు ఉన్నాడు వెళ్ళి తీసుకురా వైకుంఠానికి తీసుకురా అని. ఆ యక్షుడేమో కంగారులో పరిగెత్తేశాడు. మేరు పర్వతం దాకా వచ్చాక అప్పుడు ఆలోచించాడు, ఎందుకే నాకు భగవంతుడు ఏం చెప్పాడు, ఎవరిని తీసుకురావాలి ఇప్పుడు, రెండు శరీరాలు ఉన్నాయి ఇక్కడ ఎవరిని తీసుకురావాలి అని కన్ఫ్యూజ్ అయ్యాడు. మరి ఇప్పుడు 5 ప్రేతాలు ఎదుర్కొండా నుంచి బుర్రగొక్కుంటే వాళ్ళు ఊరుకుంటారా, అందుకని సంతప్తకుని వైకుంఠానికి తీసుకెళ్లాల్సింది, శవాన్ని పట్టుకుని వైకుంఠానికి తీసుకెళ్ళిపో. ఇంకా విష్ణుమూర్తి అనుకున్నారు, పోన్లే ఈ సంతప్తకుడు బ్రహ్మరాత్రిలో రాసలేదేమో వైకుంఠానికి రావడం అని. అంటే ఇక్కడ గురుదేవులు సాధారణంగా చేసిన ఈ కథ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, గురుదేవులు చేసే పనులు ఒకటి ఏంటంటే మనల్ని శారీరకంగా మార్చకముందు మనల్ని మానసికంగా మారుస్తారు. అలాగే విష్ణుమూర్తి ఆయన శక్తులతో ఆ 5 ప్రేతాల యొక్క మానసిక స్థితిని మార్చేశారు, రివర్స్ గేర్ వేస్తారు. ఆ ప్రేతాలప్పుడు సంతప్తకుండి దించేసి దండం పెట్టేసి మిమ్మల్ని ఇలా తీసుకెళ్తున్నందుకు సారీ, ముందు మా కథలు వినండి అని చెప్తూ మొదటి ప్రేతం చెప్తుంది, నేను మంచి ధనవంతుడిని, బాగా ధనం ఉంది నా దగ్గర, ఆ ధనాన్ని ఒక ఆ ధనంతో భోజనం పెడదాం అనుకున్నాను ఒక అతిథికి, ఒక ముసలాయన్ని పిలిచాను. ఆయన మా ఇంట్లోకి వచ్చేలోపు ఈలోపు బాగా ఆకలేసి నేను ఆయన ఆకలి పెట్టి భోజనాన్ని నేను తినేసాను. ఆయన వచ్చేలోపు ఆయనకి నా ఎంగిలి పెట్టాను. అందుకని నేను ఇప్పుడు ఎంగిలి తప్ప ఏం తినకూడదు అని చెప్పి నేను పేరేదో చెప్పారు. మరి నాకు అది మాత్రం గుర్తులేదు. రెండో ప్రేతాత్మ మాట్లాడింది. ఆ రెండో ప్రేతాత్మ శరీరం ఎలా ఉందంటే మీకు చెప్పా కదా, వాళ్ళు చేసిన తప్పు బట్టి వాళ్ళ ప్రేతాత్మ రూపంలో వాళ్ళకి శిక్ష అంటూ ఉంటుంది. ఈ ప్రేతానికి అయితే ఒక పెద్ద పొట్ట ఉంది. తన నోరు ఎలా ఉందంటే అది సూదిలాగా ఉంది, చిన్న చిల్లుంది. అందులోంచి మాట్లాడుతున్నాడు, తినడమైనా తాగడమైనా మాట్లాడమైనా అందులోంచి. తను చెప్తాడు, అయ్యా నా పేరు సూచిముఖుడు, నా కథ ఏంటంటే నేను ఒక యోధుణ్ణి కానీ స్వార్థపరుణ్ణి. ఒకసారి ఒక ముసలావిడ వాళ్ళ మనవరితో కలిసి కష్టపడి సంపాదించిన అన్నం తింటూ ఉంటే దాన్ని నేను లాగేసుకుని వాళ్ళిద్దరూ ఆకలి చచ్చిపోతూ ఉండగా నేను శుభ్రంగా తినేశాను. అందుకని నేను ఇప్పుడు ఈ సూచిముఖుడు నేను. అందుకని ఈ ఇది సూది లాంటి నోట్తో నేను తినాలన్నా తాగాలన్నా బాగా నరక యాతన వస్తుంది నాకు, కానీ ఆకలి దాహం ఇవన్నీ బాగా వేస్తుంది అని చెప్తాడు. మూడోవారు చెప్తాను, నేను ఒక వ్యాపారస్తుంది, నా స్నేహితుడితో కలిసి పక్క దేశానికి వెళ్ళి వ్యాపారం చేసి వస్తున్నాను. దారిలో నా స్నేహితుడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కదా అని తన సంచి నేను పుచ్చుకుని తన నీళ్ళకు తోసి నదిలో తోసి నేను పరిగెత్తేశాను. వాళ్ళ ఆవిడ మరి భర్త లేకుండా నేనేం చేయనని ఆవిడ ఊరేసుకుని తెచ్చిపోయారు. నేను పరిగెత్తినందుకు ఇప్పుడు నేను శీఘ్రగుండి, పేరు శీఘ్రగుడు అయినా కూడా నేను తాబేలు కంటే ఇంకా స్లోగా నడుస్తాను. శిక్ష. నాలుగోవారు చెప్పాడు, నా దగ్గర మా నాన్నగారి దగ్గర ఆస్తులు ఎక్కువ ఉన్నాయని మా అమ్మ నాన్న అక్క ముగ్గురిని ఎవరికి కనబడిన ఒక చోట్లో వాళ్ళని ఒక పెద్ద ఐరన్ జైల్లో పెట్టి మూసేశాను. వాళ్ళందరూ ఆకలి దాంతో చచ్చిపోతే నేను శుభ్రంగా ఆస్తులతో బతికేశాను. అందుకని నేను రోధకుణ్ణి. రోధకుడు అంటే ఏం జైలర్ బేసిక్గా. క్షమించండి, ఇంగ్లీష్ మీడియం మీకు శుద్ధ తెలుగులో చెప్పాలంటే నా వల్ల కాదు. ఐదో ప్రయత్నం చెప్తుంది. మరి ఏదో రాజ్యానికి రాజపురోహితుడు అంటే ఐదో ప్రయత్నం. అది రాజపురోహితుడుగా బతుకుతున్నప్పుడు ఆ దేవుడి విగ్రహాల మీద ఉన్న ఆ మనుల్ని కాజేద్దామని ఒక చిన్న గుణపం లాంటిది తీసుకుని దాంతో అవి మరకలు పెడుతూ మరి లాగేశాడు. మరకలు ఉన్నాయి ఆ దేవుడి విగ్రహాల మీద, మనులు లేవు, లాగేసుకున్నాడు. రాజుగారికి ఎక్కడ తెలుస్తుందా అనే భయంతో కత్తి తీసుకుని రాత్రి రాజుగారిని చంపేశాడు. అందుకని నేను మరకలు పెట్టినందుకు నేను లేఖకుణ్ణి అని చెప్తాడు. అప్పుడు వీళ్ళందరూ ఆలోచిస్తారు, అసలు మనం మన కథలు ఎందుకు చెప్పుకున్నట్టు అని. అప్పుడు సంతప్తుడు చెప్తాడు, గురుదేవం అయినా భగవంతుడైనా మిమ్మల్ని మానసికంగా మారిస్తేనే అప్పుడు మీకు మీరు మంచివారుగా ఎప్పుడు ఫుల్గా మారుతారో అప్పుడు మీకు మోక్షప్రాప్తి అనేది లభిస్తుంది. మీ తప్పులకి మీరే ప్రాయశ్చిత్తం పడుతున్నారు కదా అంటే అప్పుడు వైకుంఠం నుంచి ఆరు రథాలు వచ్చి సంతప్తుడి ఈ పంచప్రేతాత్మని తీసుకెళ్ళిపోయింది. మోక్షప్రాప్తి లభించింది అందరికీ. అలా గురుదేవుడు మనల్ని ముందు మానసికంగా మారుస్తారు. ఇంకొకటి ఏంటంటే ధర్మం అనేది అధర్మంపై ఎప్పుడూ గెలుస్తుంది జీవితంలో. ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలోనైనా ధర్మం అనేది ఎప్పుడు గెలుస్తుంది లోకంలో అనేదానికి బ్రహ్మ పురాణం నుంచి ఒక చిన్న కథ తీసుకుంటున్నాను. ఇద్దరు స్నేహితులు గౌతముడు మణికుండలుడు. గౌతముడు ఎప్పుడు అధర్మమే గొప్పది అనుకుంటూ ఉంటే ఈ మణికుండలుడేమో ఎప్పుడు ధర్మమే గొప్పది, ధర్మం పక్కే నుంచునేవాడు. మణికుండలుడు వాళ్ళ నాన్న వ్యాపారస్తుడు, ధనవంతుడు, అందుకని బోల్డ్ ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు మణికుండలుడు పేరు మీద. గౌతముడు అది తీసేసుకుందాం అనుకున్నాడు. అందుకని గౌతముడు చెప్పాడు, సరే ఈరోజు మనం ఒక వాహనం పెట్టుకుందాము, ఊళ్ళో అందరిని అడుగుతాం ఏది గొప్ప ధర్మమా అధర్మమా అని. త్రేతాయుగం రాక్షసులు ఎక్కువ, మరి ఏదో మరి గౌతముడే అందరికి ముందే చెప్పాడేమో మీరు అధర్మం గొప్పదని చెప్తే మీకు డబ్బులు ఇస్తానని ఏదో చెప్పుంటాడు. అందరూ ఎక్కువ మంది అధర్మమే గొప్పది అని చెప్పారు ఊర్లో వాళ్ళు. అందుకని మణికుండలుడు ఓడిపోయినందుకు ఆస్త్రాన్ని ఇచ్చేశాడు గౌతముడికి. ఇంకా ఒక్క చిల్లర పైసా కూడా లేదు, అయినా కూడా ధర్మమే గొప్పది అనుకున్నాడు. ఇప్పుడు ఒక దుష్టబుద్ధి గలవాడు డబ్బులు తీసుకున్నాక వాళ్ళకి ఇంకా లోపల అహంకారం అంటూ ఉంటుంది. అందుకని అహంకారం పెరిగిపోయింది. పెరిగిపోయి గౌతముడు మళ్ళీ పెట్టాడు వాదన పక్కూరులో పెట్టుకుందామని. మళ్ళీ అధర్మం గెలిచింది అక్కడ అధర్మం. అందుకని ఈసారి ఏంటంటే గౌతముడు కళ్ళు ఇచ్చేయాలంట. అందుకని ధర్మం పక్కన నుంచుంటాడు కదా, అందుకని ఓడిపోతే అవి ఇవ్వడం తన ధర్మం. అందుకని మణికుండలుడు తన కళ్ళు తీసి ఇచ్చేశాడు రెండు కళ్ళు. ఇంకా గౌతముడు ఏమో అయినా కూడా ధర్మం గొప్పది అనేవాడు మణికుండలుడు. ఇంకా బాగా పిచ్చి మిగిలిపోయింది ఇంకా ఈ గౌతముడికి. మళ్ళీ పెట్టాడు. మళ్ళీ పెట్టి ఈసారి ఏంటంటే ఓడిపోయిన వాడు చేతులు, మళ్ళీ అధర్మం గెలిచింది. నాకు తెలిసి గౌతముడు వీళ్ళందరికీ చెప్పినట్టున్నాడు, మీకు డబ్బులు ఇస్తాను అధర్మం గొప్పదని చెప్తాను. మణికుండడు వెంటనే ఇంకా గొడ్డలు తీసుకుని రెండు చేతులు అడ్డంగా నరికేసుకుని ఇచ్చేశాడు. ఇచ్చేసిన ఆయన ధర్మం గొప్పది అంటూ ఉంటే ఇంకా కళ్ళు లేవు, చేతులు లేవు, డబ్బులు లేవు. అందుకని గౌతముడు అప్పుడు మణికుండలోని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి, ఇది ఎక్కడంటే శ్రీలంక త్రేతాయుగంలో ఒక విష్ణుమూర్తి ఆలయం ఉంది అక్కడ. ఆ ఆలయం మెట్ల మీద పడేసి ఇక్కడే చావు నువ్వు అని ఆస్తులు తీసుకుని వెళ్తాడు. వెళ్ళిపోతే ఆయన కూడా ధర్మం గొప్పదని అనే భావంతోనే అక్కడ కూర్చుని దేవుడు నామస్మరణ చేసుకుంటుంటే అప్పుడే రామరావణ యుద్ధం జరిగి రావణుడు చనిపోయి విభీషణుడి రాజ్యాభిషేకం జరిగి వచ్చాడు అక్కడికి దండం పెట్టుకుందామని. మణికుండడు కనబడ్డాడు. కథ ఏంటో తెలుసుకుని కళ్ళు లేవు చేతులు లేవు విభీషణుడికి ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే హనుమంతుడు సంజీవిని మూలిక తెచ్చినప్పుడు మూలిక ఉండిపోయింది, ఆ మూలికతో నయం చేస్తాడు. నయం చేసి కొన్ని మూలికలు మణికుండలుడికి ఇచ్చి, ఇంకా నువ్వు కొంచెం డబ్బు కూడా ఇచ్చి ధర్మం యొక్క గొప్పతనాన్ని నువ్వు ఈ ప్రపంచంలో స్ప్రెడ్ చేయాలి అని చెప్పి పంపించేస్తాడు. ఇంకా అలా దేశాలు తిరుగుతాడు మణికుండలుడు. అప్పుడు ఒక రాజ్యంలో ఆగుతాడు. ఏంటంటే ఆ రాకుమార్తెకి ఎవరు తీర్చలేని జబ్బు ఉంది. ఆ రోగాన్ని ఎవరు తీరుస్తారో వాళ్ళకి నా కూతురు నుంచి పెళ్లి చేస్తానని రాజు చెప్తాడు. ఆ రాజు మంచి ఎప్పుడు మాట నిలబడతాడు గట్టిగా. అప్పుడు మణికుండలుడు ఆ మూలికతో నయం చేసేసి రాజు అయిపోతాడు. అంటే ధర్మం పక్క నుంచి ఉన్నందుకు ధనం ఉంటాడు సొమ్ము నుంచి చక్కగా రాజు సొమ్ము అంత ఎదిగిపోయాడు. అప్పుడు 2 ఏళ్ళు గడిచాక ఇంకా రాజు మరణించేసి రాజు అయిపోయాడు. కొన్ని నెలలకి దర్బార్లో కూర్చుని ఉండగా ఎక్స్పెక్టేషన్ పర్సన్ వచ్చారు గౌతముడు. కుక్క కాటు కాలు నిండా పాక్కుంటూ పాక్కుంటూ చిరిగిన బట్టలతో వచ్చేసి, నిన్ను మరి ఇచ్చుకుని తీసుకెళ్ళి పదేశాక నేను వెళ్ళి బాగా నా డబ్బులన్నీ పెద్ద పెద్ద బెట్ల మీద నేను డబ్బు పోగొట్టుకున్నాను. నేను చేసిన పాపాల కారణంగా నన్ను ఏకంగా చాలా శిక్ష పడ్డాను నేను, అందుకని నీకు సారీ చెప్పుకుందామని వచ్చాను. దారిలో కుక్కలు కరిచాయి, ఇవన్నీ ఇదంతా జరిగిందని చెప్తే, ఇప్పుడు ఎవరైనా మణికుండలుడి చోట్ల ఉంటే నువ్వు పాపని నేను ఎప్పటికి క్షమించను, నా కాళ్ళు చేతులు కళ్ళు ఇచ్చేసాను అయినా కూడా నన్ను అలా వదిలేసావు అని తిట్టుకుని ఉండేవాడు. కానీ అది ధర్మం కాదు, రాజధర్మంగాను మిత్రధర్మంగాను తీసుకెళ్ళి నయం చేసి మొత్తం గౌతముడికి మణికుండలుడు డబ్బు ఇచ్చేసి, ఇప్పుడు చెప్పు ధర్మం గొప్పదా అధర్మం గొప్పదా అంటే మీకు దానమాట ధర్మం గొప్పదే, నీకు ధర్మం పక్కే నుంచి ఉంటా అనేస్తే అప్పుడు పంపించేస్తాడు గౌతముడిని మణికుండలుడు. అంటే ఎప్పుడో ధర్మం అనేది ఎప్పుడప్పుడు గెలుస్తుంది, ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మలో గెలుస్తుంది. అలా గురుదేవుడు ఎప్పుడు మనకి అనుభవం ఉంటూ మనకి ఎంతో సహాయం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే గురుదేవుడు ఆయన దగ్గరికి మనల్ని మళ్ళీ చేర్చుకోవడానికి మనకు ఒక విధానం రాశారు ఆయన. కానీ అదంతా రాసి కూడా మనకి మన నిర్ణయాలు మనం తీసుకునే ఒక శక్తిని ఇచ్చారు మనకి, అంటే ఒక చాయిస్ తీసుకునే పవర్ ఇచ్చారు. భగవద్గీత ప్రకారంగానైనా ఇది పురాణాల ప్రకారంగా అయినా ఆయన ఏం చెప్తున్నారు బేసిక్గా, నువ్వు నిర్ణయాలు తీసుకునే అధికారం నేను నీకు ఇచ్చాను, కానీ ఈ విధానాన్ని నువ్వు ఫాలో అయ్యావంటే నువ్వు ఇంకా మళ్ళీ జన్మ ఎత్తక్కర్లేదు, నా దగ్గరకు వచ్చేస్తావని చెప్తున్నారు. గురుదేవులు అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కడు అవివేకి, అవివేకాన్ని కలిగించడానికి ఎప్పుడు గురుస్వరూపం అంటూ ఉంటుంది. అది తల్లి రూపంలో అయినా తండ్రి రూపంలో అయినా ఐజాక్ న్యూటన్ నెత్తిన మొట్టిగా వేసిన యాపిల్ రూపంలో అయినా గురుదేవుడు అంటూ ఉంటాడు ఎప్పుడు వివేకం కలిగించడానికి. అలాగా అంటే అవివేకత్వం నుంచి మోక్ష ప్రాప్తికి డైరెక్ట్గా వెళ్ళాలంటే షార్ట్కట్ గురుదేవుడే. గురుదేవుడి పాదాలనే ఎప్పుడు పట్టుకుని ఉండాలి మనం. అందుకని అంటే ఇలా బోల్డ్ కథలు ఉన్నాయి పురాణాల నుంచి ఫలానా, కానీ ఇవన్నీ చెప్పడానికి నాకు ఏ అర్హత లేదు, ఇంత కూడా జ్ఞానం లేదు. కానీ ఈరోజు అమ్మ ఆదేశం మేరకు వచ్చాను. అనుగ్రహం అంటూ ఉంటుంది, ఇలా గురుదేవ అనుగ్రహం ఉంటున్నందుకు మరి మనమందరం ప్రార్థించుకునేటట్టు ఆయన ఆశీస్సులు మనకెప్పుడు తెరుస్తూ ఉంటాయి. ఇంకా అలాగా ఈ ప్రపంచంలో అందరికీ కూడా మనం ప్రార్థిస్తున్నట్టుగా ఈ జన్మమే మనకు ఒకసారి జన్మమై ఆయన సాహిత్యం పొందించాలని ఈ ప్రపంచంలో అందరికీ అదే జరగాలని పాపాత్మలు పడే తన మీరు.